ఆల్రెడీ పిల్లలు వాక్య పఠనం చేశారు, చాలా కష్టపడి మొత్తానికి కోర్స్ కంప్లీట్ చేశారు. మళ్ళా చదవాల్సిన అంత పరిస్థితి అయితే ఉంది, అయినా కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. సమయలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12 వచనాల్లో మేబీ ఈ పోర్షన్ వినుంటారు. ఇందులో మనకు బాగా నచ్చే మాట ఏంటంటే, ఉభయదేహము క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఉభయదేహము తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ తెలివైన నిర్ణయంతో దేవుని ఆశీర్వాదాలను సంపాదించుకున్నాడు. దావీదు కూడా ప్రారంభంలో తెలివైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడ్డా, దావీదు వెనకడిగేశాడు, భయపడ్డాడు అని కూడా ఈ వాక్యం చెప్తా ఉంది. సో 2 క్యారెక్టర్స్ ఈ ప్యాసేజ్ లో మనం చదువుతాం. 1 రాజైన దావీదు, 2 గిత్తీయుడగు ఒబేదేదేము. ఇద్దరు మనకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే, దావీదుకున్న అవగాహన ఏంటో మనకు అర్థం కావాలి, ఒబేదేదేముకున్న అవగాహన ఏంటో మనకు అర్థం కావాలి. ఆ అవగాహనతో మన అవగాహన సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి 12 వచనాలను స్టోరీ రూపంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుని మందసాన్ని దావీదు కావాలనుకున్నాడు. దేవుని మందసాన్ని దావీదు తన పట్టణానికి తేవాలనుకున్నాడు. దేవుని మందసాన్ని ఎందుకు తేవాలనుకున్నాడు? ఏంటి దేవుని మందసంలో ఉండేది ఏంటి? దేవుని మందసాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ పోర్షన్ మనకు అర్థం అవ్వాలంటే నిర్గమకాండం 25వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి. నిర్గమకాండం 25వ అధ్యాయానికి వెళ్దాం. 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణాలన్నిటి రూపమును నిర్మింపవలను. 10, వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలను. దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5 అని దేవుడు నిబంధన మందసాన్ని లేదా సాక్ష్యపు మందసం అని కూడా రాయబడింది. సాక్ష్యపు మందసాన్ని, నిబంధన మందసాన్ని చేయమన్నాడు. ఆయనే చూపించాడు దాని సైజులు ఎంత ఉండాలి, అందులో ఏముండాలి, అవన్నీ చెప్పాడు. ఎందుకు దేవుడు నిబంధన మందసాన్ని చేయమన్నాడంటే, 8వ వచనం మనకు చెప్పే మాట, దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుడు నివసించే స్థలముగా పిలువబడింది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. మనం అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం చదివితే, సొలొమోను దేవుని కొరకు బంగారు దేవాలయాన్ని కట్టించాడు. ఆ బంగారు దేవాలయం కోసం ఆయన ఏం మాట్లాడాడంటే, నేను ఎంత గొప్ప దేవుడినో అర్థమైతే మీరు నా కొరకు చిన్న చిన్న మందిరాలు కట్టడానికి సాహసం చేయరు. మీరు ఎంత పెద్ద మందిరాన్ని కట్టించినా నా సైజులకి ఆ మందిరం సరిపోదు అన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 47, దావీదు దేవునికి నివాస స్థలాన్ని కట్టాలి అనుకున్నాడు. గొప్పగా దేవుని మందిరం ఉండాలని ఆశపడ్డాడు. దావీదు నొద్దు, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడి చేత నేను కట్టించుకుంటాను అన్నాడు. సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని, బంగారు దేవాలయాన్ని కట్టాడు. దాని కొరకే రాయబడతా ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం 7:47, దయచేసి బైబిల్ గ్రంథాలు చూడండి. పనులు చూసుకుంటూ వాక్యాన్ని విందామని ట్రై చేస్తే ఖచ్చితంగా ఎత్తుపడ్డ వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతాడు. మీ అంతటి మీరు వాక్యాన్ని చూడటం, అండర్లైన్ చేసుకోవటం, నోట్ చేసుకోవటం, ఆలోచించటం, తర్వాత మీ ఏకాంత సమయంలో ఈ అంశాన్ని మళ్ళా స్టడీ చేయడం, మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ అంశాన్ని మీకు అర్థమైనట్లుగా అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా బోధించగలగటం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నా. రోజు 3 కోట్ల మనం వాక్యాలు వింటున్నాం. వాక్యాలు వింటున్నప్పుడు ఆ శ్రద్ధ కనపరచటం, ఆయన ఘనపరచటం అని జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఆయన అంటున్నాడు అపొస్తల కార్యాల గ్రంథం 7:47, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాను, అయినా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు. దేవుడు ఆలయాల్లో ఉండడు. దేవుడు ఆలయాల్లో ఉండడు. మరి ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఆయనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటాడు. దేవుడికి ఎక్కడ నచ్చుతుంది? దేవుడికి ఎక్కడ నచ్చుతుంది అంటే తన స్వరూపమందు తన పొలుకు చొప్పున చేసుకున్న మనుషుల మధ్య నివసించాలనుకుంటున్నాడు. బికాజ్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మనుషులతో ఉండాలనుకుంటున్నాడు. ఆదికాండం 1:2 మనం ఏం చూస్తామంటే దేవుడు ఏం తక్కువని, ఏమీ తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే దేవుడు మనుషులు కావాలనుకున్నాడు. మనుషులు ఎలా ఉండాలనుకున్నాడు? ఆయనలాగా ఉండాలనుకున్నాడు. ఆకారంలో నిర్మాణంలో ఆయనలాగా ఉండాలనుకున్నాడు. అధికారంలో కూడా ఆయనలాగా ఉండాలనుకున్నాడు. కాబట్టి తన స్వరూపమందు తన పొలుకు చొప్పున మనుషులు చేసుకున్నాడు. నువ్వు నేను ఎవరిని బైబిల్ మాట్లాడుతుందంటే వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనం దేవుని ఆలయాలము, నిలయాలము, మందిరాలము. దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. మనం పక్కన పెట్టి పరిశుద్ధ దేవాలయాల్లో, బంగారు దేవాలయాల్లో మనుషులు లేకపోతే దేవుడికి ఉండడానికి మనసే లేదు, ఉండడు కూడా. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అదంతే, ఆ దేవుని స్వభావం. దేవుని స్వభావం ప్రేమ కలిగిన దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, మనుషుల్లో సంచరించాలనుకుంటున్నాడు. దేవుడు ముందుగా ఎంపిక చేసుకున్న అబ్రహామును బట్టి, అబ్రహాము సంతానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతున్నప్పుడు పాప నిబంధన కాలంలో ఆయన ఏమన్నారంటే నేను వారిలో నివసించాలి. అందుకే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనానుకు ప్రయాణం అవుతా ఉన్నప్పుడు వారిని మోషే ఎట్లా నడిపించారంటే, ముందు లేవీయుడు దేవుని మందసాన్ని మోస్తూ ఉంటే, దేవుని మందసం వెళుతూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు వెనకాల ప్రయాణమయ్యారు. దేవుని సన్నిధి వారితో ఉంది అన్నదానికి సూచన, దేవుని సన్నిధి వారి ముందు నడుస్తుంది అన్నదానికి సూచన. వారు ఆ దాన్ని అనుభవించారు, దాన్ని కల్లారా చూశారు. దేవుడు దాన్ని అది అర్థం కావడానికే నిబంధన మందసాన్ని చేపించాడు. అందుకే నిబంధన మందసంలో ఏముంటాయి? నిబంధన మందసంలో ఏముంచమన్నాడు? నిర్గమకాండం 25:5 ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. నిబంధన మందసంలో ఏముంచారని మాట్లాడతారంటే నిర్గమకాండము 25:20 అక్కడ ఆ ఆకారం అంతా అదే, పైన రెక్కలు విప్పిన కెరూబులు. ఆ రెండు కెరూబుల మధ్య నేను ఉంటాను అన్నాడు. కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుడిగా ప్రతి దర్శనంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 4:5, 5:5, యెషయా గ్రంథం 1:1 దేవుని దర్శనం ఎక్కడ కనబడ్డా దేవదూతలు ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధి నాకు సూచనగా చేయబడ్డ ఈ నిబంధన మందసం పైన రెక్కల విత్తన రెండు కెరూబులు ఉన్నాయి. అందులో ఏమున్నాయి? 21వ వచనం, నేను నీకు శాసనములను ఆ మందసంలో ఉంచాలి. ఏముండాలి నిబంధన మందసంలో? దేవుని శాసనాలు, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కలిగిన ఆ 2 పలకలు, సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన మాటలు. నిబంధన మందసంలో ఏమున్నాయంటే దేవుని శాసనాలు, పలకలు ఉన్నాయి. ఎందుకు ఆ శాసనాలు? ఎందుకు ఆ పలకలు? ఎందుకు 22వ వచనంలో మాట్లాడుతున్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనముడు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేల్ నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పేదను. చాలా కీలకమైన అంశం ఏంటంటే నిబంధన మందసంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? రాశాడుగా, 2 పలకలు రాశాడు, 10 ఆజ్ఞలు రాశాడు. చూడగానే ఆ పలకల మీద ఉన్న మాటలు దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆ తర్వాత ఏడానవుతూ దల్లా వచ్చింది, దేవుని ధర్మశాస్త్రం వచ్చింది. అట్లాగే ఆ నూతన నిబంధన గ్రంథం వచ్చింది. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఏంటంటే దేవుని సన్నిధి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు, ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడతాడు. 10 ఆజ్ఞలు కల్ల ఆ 2 పలకలు అంత ప్రశస్తం అనుకుంటే 10 ఆజ్ఞలు కాదు, 66 పుస్తకాలు. అన్ని విషయాలు, ఏ అంశం కావాలంటే అంశం. పేరెంటింగ్ అంటే ఏంటి? దేవుడు మాట్లాడతాడు. క్రిస్టియన్ పేరెంటింగ్ ఎట్లా ఉండాలి? దేవుడు మాట్లాడతాడు. చిల్డ్రన్ రేరింగ్ అంటే ఏంటి? పిల్లల పెంపకం అంటే ఏంటి? ఆ దేవుని పిల్లల్ని దైవికంగా ఎట్లా పెంచాలో మాట్లాడతాడు. సరిగ్గా పెంచితే ఏం చేస్తాడో మాట్లాడతాడు, సరిగ్గా పెంచకపోతే ఏం చేస్తాడో కూడా మాట్లాడతాడు. ఏలి సరిగ్గా పెంచలేదు, ఏం చేశాడు? చంపేశాడు. ఏలి పిల్లలు చంపేశాడు. సరిగ్గా పెంచకపోతే ఏం చేస్తాడో మాట్లాడుతున్నాడు, సరిగ్గా పెంచితే ఏం చేస్తాడో అది కూడా మాట్లాడుతున్నాడు. కావున ప్రిలరా, దేవుని మందసం దేవునికి సన్నిధికి సూచన. దేవుడు జీవంగల దేవుడు, సంచరిస్తాడు. కాబట్టి దేవుని మందసాన్ని మీరు అలా ఉంచకూడదు, మీతో పాటు తీసుకువెళ్ళాలి. మీకు అర్థం కావాలి, నేను లివింగ్ గా నేను మూవ్ అవుతాను, మీతో సంచరిస్తున్నాను అని చెప్పడానికి మూయిస్ తీసుకెళ్ళమన్నాడు ఆయన. ఒక చోట అలాగే ఉండాలి అని కాదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చి మాట్లాడితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె మాట్లాడుతుంది, అయ్యా ఆరాధించాల్సిన స్థలం పర్వతం. యూదులు ఆరాధించాల్సిన స్థలం యెరూషలేము. ఆరాధించాలంటే పర్వతం ఎక్కాలి, ఆరాధించాలంటే పరిశుద్ధ ప్రయత్నము యెరూషలేము యాత్ర చేయాలి. ఆయన అన్నాడు, దేవుడు ఒకే స్థలంలో ఉండిపోతాడా? ఆయన కదలదా? ఆయన రావాలంటే నువ్వు అక్కడ దాకా వెళ్ళాలా? ఆయన ఉన్న చోటకు రాడనుకుంటున్నావా? ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడుతున్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, సరిగ్గా నీకు అర్థమవుతాను, ప్రారంభం నుంచి కూడా మందిరాలు కట్టమని నేను చెప్పలేదు, నాకు నివాస స్థలాలు కట్టమని చెప్పలేదు. నేను కట్టమని చెప్పినప్పుడు నిబంధన మందసాన్ని చూపించాను, ఆ నిబంధన మందసాన్ని మోసుకొని తీసుకెళ్ళమన్నాను. నేను మీతో ఉంటాను, నేను మీతో వస్తాను, నేను మీలో సంచరిస్తాను అని చెప్పాను. అంతే తప్ప నాకంటూ ఒక పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలంలో మీరు నేనుంటాను, ఆ పరిశుద్ధ స్థలం బయట నేనుండను అని మోసపోవద్దు. గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్, సర్వవ్యాప్తి అయిన దేవుడు. 139వ కీర్తనలో ఆయన సన్నిధి కోసం ఏం మాట్లాడతారంటే, బాబు నువ్వు కూర్చుంటే నాకు తెలుసు, నువ్వు నిలబడ్డం నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, కలంపు నాకు తెలుసు, ఊహలు నాకు తెలుసు, మాట నాలుగు రాకమంపి నాకు తెలుసు. దావీదు అంటాడు, అయ్యా నేను పాతాళానికి వెళ్తే నువ్వు అక్కడున్నావు, నేను ఆకాశానికి ఎక్కితే నువ్వు అక్కడున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు లేని స్థలం నాకేం కనబడడం లేదు, నీ నుంచి నేను ఎక్కడ పారిపోతాను, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను. 139వ కీర్తన 139వ కీర్తన 7, నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును, నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, పాతాల మందు పండుకున్నా నువ్వు అక్కడున్నావు. నేను ఎక్కడికి, నీకు నాకు మధ్య ఆ ఎడబాటు, పరిశుద్ధ స్థలంలో నేనుంటాను. పరిశుద్ధ స్థలానికి వస్తేనే మనం దర్శనానికి వెళ్తా ఉంటారు కదా, దేవుని దర్శించుకోవాలంటే 14 గంటలు 24 గంటలు క్యూను నిలబడితే 1-5 సెకండ్లు దర్శనం జరుగుతుందట, అంతే అయిపోయింది జీవితానికి. ఆహా, అంత రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీతో సంచరిస్తాను. ఆ మాటలు పాత నిబంధనలో కూడా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఎందుకు ఈ బిల్డింగులకి విషయంలో భయపడతామంటే, కన్స్ట్రక్షన్ మనం గ్యాదర్ అవ్వడానికి ఒక అవకాశం, మంచి స్థలం అని కాకుండా కన్స్ట్రక్షన్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ గా మాట్లాడుతున్నారు. దానికి ఒక బోర్డు పెట్టారు, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని, ఇక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతో ఎలిమెంటరీ అండర్స్టాండింగ్ దేవుడు గురించిన చాలా చాలా తప్పుడు అవగాహన. ఒక స్థలానికి పరిమితం చేయడు. నో, హీఈస్ ఓమ్ని ప్రెసెంట్, సర్వ వ్యాప్తి అయిన దేవుడు, సర్వ కాలాల్లో సర్వ లోకాల్లో ఏకరీతిగా ఉండగలిగిన దేవుడు ఆయన. ఆయన్ని ఎట్లా పరిమితం చేస్తాం? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరెట్లా నన్ను ఈ మందిరానికి కన్ఫైన్ చేస్తారు అన్నాడు ఆయన. ఈవెన్ కొత్త నిబంధన గ్రంథంలో భక్తులు ఎట్లాంటి అవగాహనతో ఆయన ఆరాధించారంటే, యేసుక్రీస్తు ప్రభు మాటలు కోట్ చేశాం కదా, ఒకసారి చదువుదాం. యోహాను సువార్త నాలుగవ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. 20వ వచనంలో ఆరాధన స్థలం అంటే ఏంటి? దేవుడు ఉండే స్థలం. ఎక్కడ? పర్వతం లేదా యెరూషలేం దేవాలయం? నో, ఎంత మాత్రం కాదు. కొండలకు పరిమితం కాదు, ఆలయాలకు పరిమితం కాదు ఆయన. 21, అమ్మా ఒక కాలం వచ్చిచున్నది, ఆ కాలం ముందు మీరు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. 23, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఎలా ఆరాధించాలో చెప్పాడు, ఎక్కడ ఆరాధించాలో చెప్పలేదు. దానికి పరిమితులు లేవు. దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయడానికి వీల్లేదు. దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయకూడదు, చేయలేము కూడా. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించేవారు ఆరాధించు కాలం వచ్చుచున్నది. 23, అది ఇప్పుడును వచ్చేవారు. ఇప్పుడంటే 2025లో కాదు, 2025లో కాదు, 1st సెంచురీలో రాయబడిన మాట. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న అవగాహనకి, న్యూ టెస్టమెంట్ లో ఉన్న అవగాహనకి వ్యత్యాసం ఎర్లీ చర్చ్ లోని 1st సెంచురీలో వచ్చేసింది. ఇప్పుడు ఆది సంఘం ఎట్లా ఆరాధించింది దేవుణ్ణి? ఆలయాలు కట్టారా? ఆలయాలు కట్టారా? ఆలయాల దగ్గర కూర్చున్నారా? నో, ఇంటింట వాళ్ళు కూడుకున్నారు. కారణం ఆయన మాట్లాడిన మాట 24, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మరూపి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు యథార్థ హృదయంతో, ఆత్మీయంగా, ఆత్మతో సత్యంతో, నీ సోల్తో, దేవుడికి చెప్పిన ట్రూత్ సత్యం అంటే మాటలు, ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉంటే, ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉంటే, ఆయన ఏం కోరుకుంటున్నాడు అలా ఉంటే, సత్యంతో, ఆయన చెప్పిన మాటలతో, మనం విధేయత చూపించడంతో ఆరాధించగలము అని అక్కడ ఆయన ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు బోధల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 16, 18 ఈ బండం మీద, ఈ బండ అంటే పేతురు, కేఫా, రాయి మీద కాదు, క్రీస్తు బండ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బిల్డింగ్ కాదు, లివింగ్ చర్చ్, జీవము గల దేవుని సంఘం, దేవుని ప్రజలు. నేను నా ప్రజను కట్టుకుంటాను, నేను నా ప్రజల సంఘముగా కడతాను, నేను ఈ సత్యాల మీద నా సంఘాన్ని కడతాను, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తూ ఉంటే, ఆ ప్రజల మధ్య నేను సంచరిస్తూ ఉంటే, ఆ సంఘం ఎలా ఉంటుందంటే పాతాల లోక ద్వారాలు దాని ఎదుట నిలవచాలము. సాతాను అధికారం పనిచేయదు, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. 19, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను, పరలోకం తెరవబడుతుంది, దేవుణ్ణి కలుసుకునే మార్గం సుస్పష్టమవుతుంది, నా సంఘం పాతాళాన్ని మూస్తుంది, పరలోకాన్ని తెరుస్తుంది, ఆ లివింగ్ చర్చ్ నేను కడతాను, ఆ లివింగ్ టెంపుల్ నేను కడతాను అన్నాడు ఆయన. 18వ అధ్యాయంలో ఆ టెంపుల్ కోసం ఏం మాట్లాడతాడంటే, మత్తయి సువార్త పద్దెనిమిది ఇరవై వచనాలు, భూమి మీద మీరు వీటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. ఎంత ఆశ్చర్యకరమైన మాట! రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసినట్టుగా ఈ లివింగ్ చర్చ్, ఈ గాడ్స్ టెంపుల్, ఈ గాడ్స్ డెల్లింగ్స్ ప్లేస్, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలు వీళ్ళు పరలోకాన్ని ఆపరేట్ చేస్తారు. 18, మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందు బంధింపబడును, మీరు వేటిని విప్పుదురో అది పరలోక మందు విప్పబడును. ఈ ఇంత బలమైన మెకానిజాన్ని ఎలా చూడాలి? 19వ వచనం, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైన భూమి మీద ఏకీభవిస్తే, యూనిటీ, వన్నెస్, వన్ బాడీ, వన్ హెడ్షిప్, ఒకే శిరస్సు కింద ఒకే ప్రభువుని ఆరాధిస్తూ ఒక్క తండ్రి పిల్లలుగా ఏక మనసుతో ఏకీభవిస్తే, ఆమెన్ చెప్తే, ఆరాధిస్తే ఏమవుతుందట? దేవుడు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వరకు దొరుకును అని మీతో చెప్తున్నాను. 20వ వచనం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామాన ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. నిర్గమకాండ 20వ అధ్యాయం 8వ వచనం చదివాం కదా, నేను వారి మధ్య నివసించినట్లుగా నాకు నివాస స్థలాన్ని కట్టు అన్నాడు. ఏంట నా నివాస స్థలం? నిబంధన మందసం. ఏముంది అందులో? కెరూబులు కనబడుతున్నాయి. కెరూబులు, ఆ బొమ్మ కెరూబులు ఏం చేస్తాయి? ఆ బొమ్మ కెరూబులు దేవుణ్ణి సన్నిధిలో ఉన్న కెరూబులకు సూచన. ఆ రాతి పలకలు నాకేం చెబుతున్నాయి? ఆ రాతి పలకలు మాట్లాడే దేవుడు మాట్లాడతాడు, ఆయన మాటను వినాలి అన్నదానికి సూచన. నిబంధన మందస్సంలో ఉన్న ప్రతి ఉపకరణము పాఠాన్ని బోధిస్తుంది. అదేదో బాగుంది చూడ్డానికి, కనులకు అద్భుతంగా కనబడుతుంది, కాదు, ప్రతీది ఆయన చెప్పాలనుకున్నాడు. అందులో మన్న, అందులో చిగురించిన అహరోను కర్ర, అందులో ప్రదీపం, అందులో కరుణాపీఠం, ప్రతీది పాఠం. పాత నిబంధనలో దేవుడు ఏమై ఉన్నాడు? గాడ్స్ నేచర్ ని రిప్రజెంట్ చేసే ఉపకరణాలు పెట్టమన్నాడు. కొత్త నిబంధనలో దాన్ని ఏమంటున్నాడంటే ఎంత సింపుల్ గా, నేను రావాలా, నా సన్నిధి నువ్వు కోరుకుంటున్నావా? కమ్ టుగెదర్ టు వర్షిప్ యువర్ గాడ్. వే టూ ఆర్ మోర్ గ్యాదర్ దేర్ షాల్ బి మై ప్రెసెన్స్. కూడి వచ్చి ఆరాధిస్తుంటే ఎస్ఎఫ్జే ఆరాధనకి మిగతా ఆన్లైన్ ఆరాధనకి స్పష్టమైన వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు అలా లేరు కాబట్టి సంతోషించడం కాదు, వాళ్ళు ఇలా వస్తే ఈ దీన్ని అనుభవించగలుగుతారు అని తాపత్ర చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కలిసి ఏకకాలంలో ఆరాధించుకోవటం, కలిసి పాటలు పాడుకోవటం, కలిసి వాక్యం చదువుకోవటం, వాక్య సందేశాలు వినటం, వాక్యాన్ని విశ్లేషించటం, అన్వయించుకోవడం, దిద్దుబాటు చేసుకోవడం, మార్చుకోవడం, ఈ ఆన్లైన్లో కలిసి వాక్యాన్ని అధ్యయనం చేయడం కష్టంగా ఉంటుంది అని ఇంతకాలం ఆగిపోయాం. దేవుని మహాకృప, గురు బైబిల్ స్టడీ కూడా నిన్న చేసుకోగలిగారు. నిన్న మధ్యాహ్నం స్త్రీల ఆరాధన జరిగింది, సాయంకాలం జరిగింది, ఉదయం సెంటర్ కాన్ఫరెన్స్ లో కూడా పెట్టాం. ఈవినింగ్ ప్రతిష్ట ఆరాధన కాబట్టి నేను ఒక్కనే మాట్లాడుతున్నాను, కానీ మనం కలిసి వాక్యాన్ని విశ్లేషించుకోవటం, దేవుడు ఇలా చెప్పాడు అలా చేద్దాం, మార్చుకోమంటున్నాడు మార్చుకుందాం, నేర్చుకోమంటున్నాడు నేర్చుకుందాం, తీసేయమంటున్నాడు తీసేసుకుందాం అని మాట్లాడుకోవడం. ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి వస్తే అక్కడ నేనుంటానన్నాడు, అక్కడ నేనుంటానన్నాడు. నేను పాత నిబంధనలో దేవుడు కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా నిబంధన మందస్సం కోసం మాట్లాడితే ఆ నిబంధన మందస్సంలో దేవుని సన్నిధి ఎంత బాగా చూడగలుగుతున్నాము. ఈరోజు సంఘంలో దేవుని సన్నిధి అంత బాగా మనకు అర్థమవుతుంది, అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. ఎస్ఎఫ్జేలో కట్టబడ్డ 213 సహవాసాలు నిబంధన మందసానికి సాదృశ్యము. దేవుని సన్నిధి ఉండే స్థలాలు, దేవుడు మాట్లాడే స్థలాలు, దేవుడు దర్శించే స్థలము, దేవుడు దీవించే స్థలము. నా వాయిస్ ఏమైనా మీకు ప్రాబ్లం ఉందా? అనుకున్న అన్మ్యూట్ అవుతున్నారు. సుమలత అన్మ్యూట్ అయింది. ఓకేనా మీకు సెంటర్ కాన్ఫరెన్స్? రైట్. నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట అది, కొంచెం పౌలు బోధల్లోకి వెళ్ళి ఆలోచిస్తే పౌలు భక్తుడు ఏమన్నారంటే బంగారు దేవాలయం, పరిశుద్ధ స్థలము, నిబంధన మందస్సం అవన్నీ ముంగుర్తులు అంటాడు. వాటి నెరవేర్పు కొత్త నిబంధన సంఘంలో ఎట్లా మాట్లాడుతున్నాడంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మాట్లాడుతున్నాడు. 3:16 మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయము. మనమా? దేవుని ఆలయాలమా? వాక్యం అలాగే చెప్పింది, ఆలయం అంటే దేవుడు నివసిస్తాడు, దేవుడు ఉంటాడు, మీలోనూ ఉంటాడు, మీ మధ్య ఉంటాడు. వాగ్దానం చేశాడు కదా, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేనుంటానన్నాడు కదా, ఆయన మన మధ్య ఉన్నాడు, అదే మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి చున్నాడని మీరు ఎరగరా? మీరు అర్థం చేసుకోవాలంటున్నాడు, మీరు అర్థం చేసుకోవాలంటున్నాడు. దేవుని ఆత్మ మీలో ఉంటాడు, మీరు దేవుని ఆలయముగా పిలువబడుతున్నారు. ఇది మీకు అర్థం కావాలి అంటాడు, ఇది మీకు అర్థం కావాలి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహం దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని ఎరగరా, మీరు పరిశుద్ధాత్మకు ఆలయము అంటున్నాడు. 2 కొరింథీయులు 6:16 దేవుని ఆలయానికి విగ్రహామృత ఏమి పొందిక మనం అండర్లైన్ చేద్దాం. మనము జీవము గల దేవుని ఆలయాలమే ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయాలమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుళ్ళయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువాళ్ళు ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టుకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకొస్తే మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీతో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీకు తండ్రిగా ఉంటాను, మిమ్మల్ని పిల్లలుగా చేర్చుకుంటాను, పరిశుద్ధంగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఆ నిబంధన మందస్సాన్ని, దేవుని సన్నిధిని దాన్ని పోలుస్తూ ఇట్లా మాట్లాడతాడు. హెబ్రీ గ్రంథకర్త దీన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో దేవుని సన్నిధి కొత్త నిబంధన సంఘానికి ఆపాదిస్తూ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. హెబ్రీ పత్రిక వెళ్దాం, కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మాట్లాడుతా ఉన్నాడు. ప్రారంభ వచనం నుంచి, మొదటి నిబంధనకైతే సేవా నియమాలు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండేను. ఆ పరిశుద్ధ స్థలం దగ్గర ప్రారంభించుకున్నాం మనం. దేవుడు ఇది నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని కట్టండి అన్నాడు. ఆ పరిశుద్ధ స్థలాన్ని ముట్టుకుంటే ఉజ్జాను మొత్తాడు, చచ్చిపోయాడు ఉజ్జా. ఆ పరిశుద్ధ స్థలాన్ని అన్యులు దేశంలోకి తీసుకెళ్తే దాగోను గుళ్ళో పెడితే దాగోను ముక్క చెక్కలైపోయి బోర్ల పడిపోయింది. ఆ పరిశుద్ధ స్థలంతో యాజకులు యోర్ధాను దాటాలనుకుంటే యోర్ధాను పాయలైపోయింది. ఆ పరిశుద్ధ స్థలంతో వారు యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీన్ మీద ఇస్రాయేల్ యుద్ధాన్ని పొందుకున్నారు. దేవుని సన్నిధి వారితో ఉంది అని వాళ్ళకి అర్థమైంది దేవుడు చెప్పాలనుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో అదే పరిశుద్ధ స్థలం, అదే దేవుని సన్నిధి, అదే దేవుని ప్రసన్నత ఎట్లా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. హెబ్రీపత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో మొదటి నిబంధనకైతే సేవా నియమాలు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. 2, మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభం బల్ల, దాని మీద ఉంచబడ్డ రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు అని మాట్లాడుతూ కొత్త నిబంధన గ్రంథానికి ఆపాదిస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే 8, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉంది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేని అర్పణలు బలులు అర్పింపబడుచున్నది. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోడు సంబంధించిన శరీరాచారములు మాత్రమే. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరీ ఘనమైనదైన పరిపూర్ణమైన గుడారము ద్వారా ఆయన ప్రవేశించాడు. ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రభు దేవుని సన్నిధిని మన మధ్యకి తీసుకొచ్చాడు. ఆ విషయాల కింద మాట్లాడుతూ ఉన్నాడు. 23, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఎత్తి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేని గాని పరలోక సంబంధమైనది వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించెను. 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. గనుక అది ఛాయ, నిజస్వరూపం అది కాదు. నిజస్వరూపంలోకి ఇప్పుడు వచ్చేసాం మనం, ఇప్పుడు నిజస్వరూపంలోకి వచ్చేసాం. ఏంటి ఆ నిజస్వరూపం అంటే ది చర్చ్, దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం, కూడి ఆరాధించే సంఘం, ఏకీభవించి కొనసాగే సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. దేవుడు వారి పక్షంగా పాతాలను మూస్తాడు, పరలోకాన్ని తెరుస్తాడు. అది ఆ సంఘంలోకి ఇప్పుడు వచ్చాం మనం. కావున ప్రిలరా, నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మేము ఒక చిన్న ప్రేయర్ టీం కట్టుకున్నామండి. మా యాదాద్రి కిడ్స్ కోసం చిన్న సహవాసం కట్టుకున్నామండి. మా యాదాద్రి జిల్లా కోసం చిన్న సహవాసం కట్టుకున్నామండి. మా దాంట్లోకి 10 మంది వస్తున్నారండి, 15 మంది వస్తున్నారండి. ఇది మీకు ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నేనేమంటానంటే దేవుణ్ణి సన్నిధి మీ మధ్యకు తెచ్చుకున్నారు. దేవుని గుడారాన్ని మీరు ఏర్పరచుకున్నారు. దేవుని ఆలయం ఆలయముగా మనం కట్టబడ్డాం. దేవుడు మీలో సంచరిస్తాను అంటున్నాడు, మీలో నివసిస్తాను అంటున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను అంటున్నాడు, మీరు నాకు పిల్లలుగా ఉంటారంటున్నాడు. దేవుని నిబంధన మందసాన్ని మన మధ్యకు తెచ్చేసుకున్నాం. అది నూతన నిబంధనపు నిబంధన మందసం లేదా దేవుని ఆలయం, దేవుని సన్నిధి, దేవుని సంఘం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మనం పిల్లల్ని బాగా చదివించుకుందాం అనుకుంటున్నాం, ఎందుకు బాగుపడతారని? ఎవరు బాగు చేయాలి? చదువుల తల్లి సరస్వతి బాగు చేస్తుందా? మన పిల్లల్ని ఉద్యోగాల కొరకు ఉద్యోగాలు రావాలని చెప్పి మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలో ఏం పెట్టారు? ప్రేయర్ రిక్వెస్ట్, ఉద్యోగాలు 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 ఉద్యోగాలు. అవును అవును అవును, ఉద్యోగాలే ఉద్యోగాలే. ఎవరు ఆ ఉద్యోగాలు, ఆ డబ్బు ఎవరంటే సరస్వతి, సారీ లక్ష్మీదేవి. మనకి లక్ష్మీదేవి ఉంటే బాగుంటాం, మన దగ్గర సరస్వతి ఉంటే బాగుంటాం, మన దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉంటే బాగుంటాము అనుకోవట్లే దౌర్భాగ్యం. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే బాగుంటాము అనుకోవట్లా. కొద్దిమంది రక్షించబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, సేవ చేయాలి, ఆయన మోసుకెళ్ళాలి, ఆ నిబంధన మందసాన్ని మేము మోసుకెళ్ళాలి, ఆ నిబంధన మందసాన్ని మేము అనేక మందికి అందించాలి, ఈ జీవాన్ని అనేక మందికి అందించాలి. చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఈ July 27 3వ ఎస్ఎఫ్జె లీడర్స్ మీటింగ్ కొరకు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది కదా. లాస్ట్ ఇయర్ లీడర్స్ మీటింగ్ జరిగినప్పుడు, కోఆర్డినేటర్స్ మీటింగ్ జరిగినప్పుడు 43 సహవాసాన్ని కట్టారు. 43 సహవాసాలు కట్టినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందో, సంవత్సరంలో 43 సహవాసాలు కట్టాం. ఈ సంవత్సరానికి మళ్ళా కాలిక్యులేట్ చేసాం, అప్పుడు 126 దగ్గర స్టార్ట్ చేశాం కదా లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? 126 దగ్గర స్టార్ట్ చేస్తే 214 వచ్చాం, ఇప్పటికి 214 వచ్చాం. మళ్ళా July 27 వచ్చేసరికి 93 సంఘాలను కట్టాం. 52 సంఘాలను కడితే గొప్ప అనుకున్నాం. అప్పుడు 52 సంఘాలు కాదు, 93 సంఘాలు వితిన్ 1 ఇయర్. ఈరోజు ఉపవాస ప్రార్థన నా ప్రార్థన అంశం మార్చేశాను. అప్పుడు దాకా 52 సంఘాలు అనేవాళ్ళు. అదే 100 సంఘాలను కట్టాలి, 100 సంఘాలు సంవత్సరంలో కట్టాలన్న మాట దగ్గర ఎంత అన్రీచబుల్ టార్గెట్ లాగా ఉండే. 100 సంఘాలు ఎట్లా కడతాం? 100 సంఘాలు సంవత్సరంలో ఎవరైనా కడతారా? ఎవరైనా కడతారా చెప్పన? ఎస్ఎఫ్జేలో ఈ సంవత్సరం ముగిసేసరికి December 31 దాటేసరికి 100 సంఘాలను కడతాం. ఆ 100 సంఘాలు ఏమర్థం కావాలంటే దేవుని నిబంధన మందసం, దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం, దేవుడు తన ప్రజల్లో ఉండాలనుకుంటున్నాడు, దేవుడు వారిలో సంచరించాలనుకుంటున్నాడు, దేవుడు ప్రతి స్థలంలో ఆయన కూడి ఆరాధించే ప్రజల కొరకు దిగి రావాలనుకుంటున్నాడు. ఆయన లవింగ్ గాడ్, మనుషుల పట్లే ఆయన ప్రేమ, మనుషులతో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మనుషులతో ఉంటే ఏమవుతుంది? దేవుని సన్నిధి మన మధ్యకి దిగొస్తే ఏమవుతుంది? ఏమవుతుందో అర్థం కావడానికి మూలవాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. వెళ్దాం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయంలో దావీదుకి కొంత అర్థమైంది. ఏమర్థమైందంటే దేవుని సన్నిధి నాకు కావాలి. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆయనకి ఏమర్థమైందంటే నాకు దేవుని సన్నిధి కావాలి. 6వ అధ్యాయం ప్రారంభ వచనం. తర్వాత దావీదు ఇస్రాయిల్లో 30,000 శూరులు సమకూర్చుకొని బయలుదేరి, అండర్లైన్ చేద్దాం, కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికు యెహోవా అను తన నామం పెట్టబడ్డ దేవుని మందస్సమును అర్చన నుంచి తీసుకుని వచ్చుటకై తన వద్దనున్న వారందరితో కూడా బాయిల యహూదాల నుండి ప్రయాణమై వెళ్ళాడు. నాకు దేవుని సన్నిధి కావాలి, దేవుని మందసం కావాలి. ఎట్లా వెళ్ళాడంటే 30,000 మంది వారియర్స్ని తీసుకుని వెళ్ళాడు, 30,000 మందిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు, 30,000 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళాడు వెళ్ళాడు, బాగుంది, ఆశ బాగుంది, ఆలోచన బాగుంది, చాలా ఆర్భాటంగా వెళ్ళాడు. కొత్త ఎడ్ల బండి, మంచి ఎడ్లు అన్ని సిద్ధం చేసుకుని వెళ్ళాడు. దేవుడు మనం అనుకున్నట్టు ఎందుకుంటాడు? దేవుడు మనం అనుకున్నట్టుగా ఎందుకుంటాడు? మనం అందుకే చాలాసార్లు మాట అంటారు, బాబు మారి మనసు కావాల్సింది మనకే, దేవుడికి కాదు, మారాల్సింది మనం, దేవుడు కాదు. ఆయనకి ఏం కావాలో చదువుదాం, ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు చదువుదాం, అలాగే ఉందాం, అలాగే చేద్దాం. మనకు నచ్చినట్టుగా ఆయన ఉంటాడు అనుకోవద్దు. బైబిల్ చదవకపోతే, దేవుని స్వరం వినకపోతే, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, వాక్యాన్ని వాక్యంగా తీసుకోకపోతే అర్థం కాదు, అర్థం కాదు. దావీదికి ఆశ ఉంది కానీ దావీదికి క్లారిటీ లేదు. ప్రాముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నాడు, ఈయనకు అనవసరం, ఈయన నచ్చినట్టుగా చేద్దామని వెళ్ళాడు. ఎడ్లబడి మీద వేసుకుని తీసుకొచ్చేద్దాం వెళ్ళాడు, ఎడ్లబడి మీద వేసుకుని తీసుకొచ్చేద్దాం వెళ్ళాడు. దేవుడు కనికర సంపన్నుడు కదా, దావీదును మొత్తాలి, దావీదును మొత్తాల ఉజ్జాను మొత్తాడు, ఉజ్జాను మొత్తాడు. ఉజ్జాను మొత్తేసరికి దావీదు గుండె జారిపోయింది. ఏంటిది, ఆయన సన్నిధి నాతో ఉంటే బాగుంటుంది, నా దావీదు పురంలో ఉంటే బాగుంటుంది, ఆశీర్వాదం అని చెప్పి దేవుడి సన్నిధి కోసం పరిగెట్టుకొని వచ్చాను. ఆయనేమో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఏం చేశాడు, ఉజ్జా చేయి చాచి పట్టుకుందామని ట్రై చేశాడు. చేయి చాచి పట్టుకుంటే తప్పేముంది, చేయి చాచి పట్టుకుంటే దేవుని మందసం పడిపోతుంది, దేవుని మందసం పడిపోకుండా పట్టుకుందామని ఆశపడ్డాడు. అది మంచి ప్రయత్నమే కదా అన్నట్టుగా అనిపించవచ్చు, కానీ నువ్వు మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా తర్వాత విషయం, చెప్పింది చేస్తున్నావా లేదా అది కావాలి ఆయనకి, చెప్పింది చేస్తున్నావా లేదా అది కావాలి ఆయనకి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 5వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 15వ వచనం, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం. ఆయన దేవుని మందసాన్ని మోతకర్రలతో తీసుకొని రావాలని ఆయన చెప్పాడు. చెప్తూ దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణాలన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మూయ రావలను, అయితే వారు చావకనున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు, తాకడానికి వీల్లేదు, తాకితే చంపుతా అన్నాడు. ఆయన మొయ్యాలి, భుజాల మీద మొయ్యాలి. నాకు అనిపించింది దేవుని మందసాన్ని ఎడ్లబడి మీద తీసుకొని వెళ్తే ఏంది, భుజాల మీద మోస్తే ఏంటి, ఎడ్లబండి మీద మోసుకొని తీసుకెళ్తే ఎడ్లు మోస్తాయి. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు పోయి ఎడ్లబండి మీద తీసుకొని వెళ్తే నాకు సంతోషం లేదు, నీ భుజాల మీద ఊరేగుతా ఉంటే నాకు సంతోషం. నా ప్రజలు నన్ను మూయాలి, నా ప్రజలు నేను గుండెల మీద పెట్టుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా, గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చా, నేను నిన్ను మోస్తున్నాను కాను నేను. ఆయన ఎట్లా మాట్లాడతాడు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, మీరు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నాకు కొత్త బండ ఇడ్ల ఎంత బాగా చేశారు, ఎంత పెద్ద ప్యాలెస్ కట్టారు, ఎంత బంగారు దేవాలను కట్టారు, అదే మనసు దాంట్లో లేదు, నా మనసు అంతా నీ మీదే, నా మనసు అంతా నీ మీదే. అవర్ గాడ్ ఈస్ లవింగ్ గాడ్, దేవుడు ప్రేమయై ఉన్నాడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు. దావీదుకి దేవుడి సన్నిధి కావాలి, దేవుని ఇన్స్ట్రక్షన్స్ వద్దు, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అదొద్దు. దావీదుకి మాత్రం ఆరాటం బాగుంది, కానీ చెప్పింది చేసే పరిస్థితి లేకపోయేసరికి దావీదుకి కళ్ళు తెరిచేలాగా దేవుడు ఉజ్జాను చంపేశాడు, ఉజ్జాను చంపేశాడు. పెరేజ్ ఉజ్జా, దేవుడు చంపితే ఎంత భయంకరంగా ఉంటుందా, దేవుడు మొత్తితే ఎంత భయంకరంగా ఉంటుందా, అమ్మ బాబో ఈ దేవుని సన్నిధి నా దగ్గరకు వద్దు అనుకున్నాడు, నా దగ్గరకు వద్దు అనుకున్నాడు. వాక్యం ఏమంటుందంటే, సమయలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 8, యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలిగ చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. 9, నేటికి దానికి అదే పేరు, ఆ దినమున యెహోవా మందసమున వద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన వద్దకు తెప్పింపునొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, ఇందుకే దావీదుకు భయం వేసింది, ఓబేదెదోముకు భయమే లేదా? దావీదు బెదిరిపోయాడు, ఓబేదెదోము బెదిరిపోలేదా? బైబిల్ ఏమంటుందంటే బెదిరిపోలా. ఓబేదెదోము ఎలా అంటాడంటే, మహాభాగ్యం నాకు దక్కింది, దేవుని సన్నిధి నా మధ్యకు వస్తుంది, నా ఇంటిలోకి వస్తుంది, నాకు అవకాశం వచ్చింది, దేవుని సన్నిధిని నేను పొందుకున్నాను. ఎంత ప్రేమతో దేవుని సన్నిధిని చేర్చుకున్నాడో, దేవుని మందస్థాన్ని చేర్చుకున్నాడో. ఓబేదెదోము కాదు, ఓబేదెదోము మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రైట్ అండర్స్టాండింగ్ ఉంది, దేవుడు మా మధ్యకు వచ్చాడు ఇంకేం కావాలి, దేవుని సన్నిధి మా మధ్యకు వచ్చింది ఇంకేం కావాలి, నా ఇంట్లోకి వచ్చింది ఇంకేం కావాలి, దేవుని సన్నిధి నా ఇంట్లోకి వచ్చింది. దావీదు భయపడి బెదిరిపోయాడేమో గాని ఓబేదెదోము మాత్రం గొప్ప సంతోషంతో దేవుని సన్నిధిని చేర్చుకున్నాడు. వాక్యం ఏమంటుందంటే, 11వ వచనం, యెహోవా మందసం 3 నెలల గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. స్తోత్రం. 12వ వచనం, దేవుని మందసు ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారికి అతని కలిగిన దానంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంట్లోంచి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. ఇప్పుడు మళ్ళా వెళ్ళాడు. దేవుడు కోపం వస్తే మొత్తుతాడు అన్నది పైనేసింది, కాని దేవుడు ఆయన కోపం కంటే ఆయన ప్రేమ ఎక్కువ. కొంచెం నేను మార్చుకుంటే, కొంచెం ఆయన చెప్పినట్టుగా వింటే ఆయన అంత తొందరగా కోపడ్డు, కాని ఆయన సన్నిధి కావాలి అని చెప్పి ఈసారి వెళ్ళాడు. ఈసారి ఎలా వెళ్ళాడంటే, ఎందుకు దేవుడు కోపం వచ్చింది, ఆహా నేను ఎడ్ల బండి మీద కాదా భుజాల మీద మోసుకుని తీసుకురావాలా, అట్లాగే తీసుకొస్తాను. దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళడం అంటే ఏదో మోసుకొని పోవడం కదా, ఆయన కనపరచడమా, 6 అడుగులకు కింద రాయబడే వాక్యలు ఎంత బాగుంటాయో, ఎంత బాగుంటాయో. 13వ వచనం, యెహోవా మందసమున మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటే కొవ్విను దూడ ఒకటి వధింపబడును. అడుగు అడుగుకి బలులు అర్పిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినయ భయ భక్తులతో దేవుని సన్నిధిని దావీదు పురాన్ని తీసుకొచ్చుకున్నాడు. నేనేమంటానంటే, మనం సంఘాలను కట్టేసుకుంటున్నాం, సంవత్సరానికి 100 సంఘాలను కట్టేసుకుంటున్నాం, మన పిల్లలు దీవించబడుతున్నారు, మన యవనస్తులకి సహవాసాలు వచ్చాయి, అందరికి సహవాసాలు వచ్చాయి, రోజు ఆరాధిస్తున్నాం, నిత్యము స్తుతిస్తున్నాం, ఆయన సన్నిధి మన ఇంట్లోకి వచ్చేసింది, మన ఉభయదేమి ఇంట్లో దేవుని మందసం వచ్చినట్టుగా మన ఇంట్లోకి దేవుడి సన్నిధి వచ్చేసింది. హౌ బ్లెస్డ్ వి ఆర్, ఎంత గొప్ప ధన్యులు. భయపడొద్దు, మనం చేయలేము, మా వల్ల అవుతుందా, మేము చేయగలమా. ఈ 100 సంఘాన్ని కట్టిన వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, మీకు ఎంత బాగా అర్థమైందో, సులువుగా రూపాయి ఖర్చు ఉందా, రూపాయి ఖర్చు లేదు, పోనేమైనా దూరము భారము పరిగెత్తడం అక్కర్లా, ఇంట్లో కూర్చుంటే చాలు, ఇంట్లో కూర్చొని రూపాయి ఖర్చు లేకుండా. దావీదైతే 30,000 మందితో తెచ్చుకున్నాడు దేవుని మందస్సాన్ని, మనం ఎంత సులువుగా దేవుని మందస్సాన్ని ఇంట్లో తెచ్చేసుకున్నాము. ఆయన ఆయన సర్వవ్యాపి కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటే అక్కడికి వచ్చేస్తానన్నాడు కదా, దేవుని సన్నిధి మన మధ్యలోకి వచ్చేసింది. కొంచెం జాగ్రత్త తీసుకొని దేవుని మందస్సాన్ని దావీదు చేర్చుకున్నట్టుగా ఆ కొంచెం జాగ్రత్తలు, ఆ శ్రద్ధాభక్తులతోటి ఈ సంఘాన్ని నడిపిద్దాం. ఆ శ్రద్ధాభక్తులతో ఆయన మాట్లాడాలి, మనం వినాలి. ఆ రాతి పలకలు ఆయన చేతిరాత ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఆయన మనసు ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యానికి తూచ తప్పక పాటిద్దాం, వాక్యానికి లోబడదాం. ఆయన ఏది తప్పన్నాడో అది మనకొద్దు. ఆయన ఇది నచ్చలేదురా, మార్చేసుకుంటే మార్చేసుకుందాం, తీసేసుకుంటే తీసేసుకుందాం, ఒప్పేసుకుందాం. అయ్యా ఏమైనా చేయగాని నువ్వు మాత నన్ను వదిలి వెళ్ళిపోకు, నువ్వు మాత నన్ను వదిలి వెళ్ళిపోకు. కరోనా అన్ని ఇళ్లల్ని దేవాలయాలుగా మార్చేసింది. కరోనా మరణ భయం, దేవుడు లేకపోతే చస్తాం, దేవుడు ఉంటే చస్తాం కాదు, దేవుడు లేకపోతే చస్తాం, దేవుని సన్నిధి లేకపోతే చేస్తాం, వైరస్ చంపుతా ఉంది, దేవుడి సన్నిధి కావాలని చెప్పి ఓ రోజు ప్రార్థన చేశారు, రోజు ప్రార్థన చేశారు. కరోనా పోయింది, భక్తి కూడా పోయింది. నీ భక్తి వైరస్ కోసం వచ్చింది, దౌర్భాగ్యం. ఆయన ప్రేమించి, ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన ఉండాలన్న ఆశతో కాదు, ఆయన ఉండాలన్న ఆశతో కాదు. జబ్బు వస్తే దేవుడు గుర్తొస్తాడా? డబ్బుల కోసం దేవుడి దగ్గరికి వచ్చి నక్క భక్తి, నటనా భక్తి, అవసరాల కోసం. అభిదేవి జీవితంలో ఏం నేర్చుకుంటానంటే, దావీదు వచ్చేసాడు, నా ఇంట్లో నుంచి దేవుని సన్నిధిని తీసుకొని పోతాను అంటున్నాడు. రాజు తిరగబడగలమా, ఆపగలమా, ఏం చేస్తాం? ఉభయదేవి చేసిన ది బెస్ట్ వర్క్ ఏంటంటే, దేవుని సన్నిధిని నువ్వు నా ఇంట్లో నుంచి నీ రాజ్యంలో తీసుకెళ్దాం అనుకుంటున్నావు. నా ఇంట్లో ఉంటే నా ఇంటికి ఆశీర్వాదం, రాజ్యంలోకి వెళ్తే రాజ్యం అంతటికి ఆశీర్వాదము, తీసుకెళ్ళండి. కానీ నన్ను మాత్రము దేవుని సన్నిధి వెంటే వస్తాను, నా ఇల్లు వదిలేస్తా, నా వాకులు వదిలేస్తా, నా ఆస్తిపాస్తులు వదిలేస్తా, నేను కూడా వచ్చేస్తా. వెళ్ళిపోయాడు ఉభయదేవేమో దేవుని మందసంతో పాటు వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడు ఉభయదేవేమని ఆశీర్వదించాడు? దేవుడు నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే దీవించబడతాం, దేవుడు నమ్ముకుంటే కలిసి వస్తుంది. కాదు 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 కాదు, దేవుని సన్నిధి ఆయనకి సంతోషం. దేవుని సన్నిధిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. వాక్యం ఏమంటుందంటే దేవుని సన్నిధితో పాటు వెళ్ళిపోతా ఉన్నాడు. దినులు తంతాలు ముగిస్తున్నాం, నా టైం అయిపోయింది, కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకున్నా, మన్నించాలి. ముందుకెళ్దాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చదువుదాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో వాక్యం మాట్లాడుతుంది. 16వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే, దినవృత్తాంతాలు రెండో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు, 16వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. అంత బాగుంటుంది. 4 నుంచి 6 వచనాలు. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు, వధించుటకు, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు లేవీయుల్లో కొందరు నియమించిన వారిలో ఆశాపధిపతి జకరియా, అతని తరవతి వాడు యెహీయేలు, షెమిరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనయ. అండలని చేద్దాం. ఓబేదేదేము యెహీయేలు అనువారు స్వర మండలములను, సితారాలను వాయించుటకే నియమించబడ్డారు. దేవుని సన్నిధిలో నేనుంటా, దేవుని మందస్సుతో పాటు నేను వచ్చేస్తా. వచ్చేసాడు మనిషి అందులా. దేవుడు లేకపోతే నాకెందుకు, ఆయన సన్నిధి లేకపోతే నాకెందుకు? వచ్చేసాడు. 15వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం, వెనకాల సంరక్షకుడుగా ఒబేదేదేము యెహీయాయిమును వెనక తట్టు కనిపెట్టువారిగా నియమింపబడిది. వెనక తట్టు కనిపెట్టువారిగా, ఇల్లు వాకుల కొరకు దేవుడు నమ్ముకోలా, దేవుని కొరకు వదిలేశాడు. దేవుని కొరకు వదిలేసి దేవుని మందస్సుతో పాటు వెళ్ళిపోతా ఉన్నాడు. ఉభయదేదేము దేవుని సన్నిధిని ఎంత ప్రేమించాడో. అవును, దేవుడు ఉభయదేదేమును అతని సంతతిని ఆశీర్వదించాడు అన్న మాట దగ్గర ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి నా వర్తమానం గురించి అనిపించబడుతున్నాను. ఉభయదేదేమును దేవుడు ఆశీర్వదించాడు అన్న మాట దగ్గర మనకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే, మొదటి దృష్టాంతాల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివి 4వ వచనం నుంచి మనం చదివితే వాక్యం అంటుంది, దేవుడు ఉభయదేదేమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసాను. దేవుని ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు, దేవుని ఆశీర్వాదం సంతానం, పిల్లలు. 127వ కీర్తన 3వ చరణం, చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ గాడ్, పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. ఓబేదేదేవుని ఆశీర్వదించి ఓబేదేదేవుకు సంతానం ఇచ్చాడు. ఎంతమంది సంతానం అంటే 8వ వచనం మాట్లాడుతూ ఉంది, వారు అరవది ఇద్దరు. వారు పని చేయటంలో మంచి గట్టివారు. వారందరూ దేవుడు పరిచర్ చేస్తా ఉన్నారు. వారందరూ దేవుడు పరిచర్ చేస్తా ఉన్నారు. కోట్ల రూపాయల కంటే నీ ప్రాణం ఎక్కువ, కోట్ల రూపాయల కంటే నీ కొడుకు ఎక్కువ, కోట్ల రూపాయల కంటే నీ కూతురు ఎక్కువ. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఈ సత్యాలు అర్థమవుతున్నాయిగా. నిజమే, దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. మన ద్వారా మన సంతానాన్ని దైవిక సంతానంగా మార్చాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మన ఒక్కరమే కాదు, నేను నా ఇంటి వారు, యెహోషువా వలె నేను నా ఇంటి వారు, యెహోవాను సేవించుతున్నాం. మనం భార్యలు, పిల్లలు, యవనస్తులు, బాలికలు అందరికీ దేవుడు తన సన్నిధిని తోడుగా తీసుకొస్తా ఉన్నాడు ఈ అనుదిన సహవాసాల ద్వారా. మరొకసారి యాదాద్రి చిన్నపిల్లల మధ్య దేవుని సన్నిధిని కట్టడానికి తాపత్రయపడ్డారు. యాదాద్రి పిల్లల కోసమే కాదు, 11 పిల్లల కొరకు చిన్నారులు రోజు ఆరాధిస్తా ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడు. పిల్లల్ని నా వద్దకు రానివ్వండి అన్నాడు, నా పిల్లల్ని నా వద్దకు రానివ్వండి అన్నాడు. బాలుల నోట ఆయన స్తుతి పొందే దేవుడు. కావున ప్రియులరా, ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా జీవిద్దాం, ఆయన ఆశీర్వాదాలకు పాత్రలు అవుదాం. ఆశీర్వాదాలంటే ఆస్తులు పెరుగుతాయి కాకుండా ఆత్మీయత పెరుగుతుంది. నేను చెప్పగలను, పెద్ద కుటుంబాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎంత సంతానం దేవుడు మనకిస్తున్నాడో. సహవాసాల సంఖ్య 213 అయ్యింది, సభ్యుల సంఖ్య 1000 కొలదిగా విస్తరిస్తుంది. ఎంత దైవిక సంతానాన్ని దేవుడు మనకిస్తున్నాడో. దేవుడు మన నిజంగా ఆశీర్వదించాడు. గొప్ప సంతానాన్ని, గొప్ప సంఘాన్ని మనకిస్తున్నాడు. ఆశీర్వాదాన్ని కాసుల్లో కాక ఆశీర్వాదాన్ని సంఘాలుగా లెక్క పెట్టుకుందాం, మనుషులుగా లెక్క పెట్టుకుందాం. ఒక్క పాపి రక్షించబడితే కోట్ల కంటే విలువైన వాడుగా వాక్యం మాట్లాడుతూ ఉండగా మన ఆశీర్వాదాన్ని మన దగ్గర మన ఇంట్లో దాచిపెట్టగా ఆయన విల్పులుగా ఎట్లాగైతే రాజ్యంలోకి దేవుని సన్నిధిని తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడో, అనేక మందికి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అందించడానికి ఇష్టపడదాం. ప్రభు అటు కృప యాదాద్రి సహవాసానికి, వచ్చిన అన్ని సహవాసాలకు అనుగ్రహించి దీవించినగాక. ఆమేన్.